नमः शिवाभ्याम नव यौवनाभ्याम परस्पर आश्लिष्ट वपुर्धराभ्याम नेन्द्र कन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम आदि दंपतुल की भक्ति श्रद्धलतो नमस्कार चेसुकोनी కార్తీక మాసంలో పదవ దివసంలో అడుగు పెడదాం. ఈ పదవ రోజు దగ్గర కార్తీక మాస దివసాల్లో లాగే సూర్యోదయానికి ముందు లేవాలి, పవిత్ర స్నానం చేయాలి. కార్తీక స్నానం ఎప్పుడు సూర్యోదయానికి ముందు చెయ్యాలి అనే విషయం పదే పదే మీకు ప్రతి భాగంలోనూ చెబుతూనే ఉన్నాం. అందులో తప్పనిసరిగా చెయ్యాలి. ఈ కార్తీక స్నానం చేసేటప్పుడు ఈ పదవ రోజున లేవడంతో అమ్మవారిని కూడా ఒకసారి స్మరించండి. సహజంగా వామన స్తుతి పరత్వంతో లేవండి, వామనుండి తలుచుకుని లేవండి అని చెప్పాం కదా, ఈరోజు అమ్మను కూడా తలుచుకోండి. దానివల్ల ఏమవుతుంది, కార్తీక స్నానం సంపూర్ణ స్నానం అవుతుంది. సహజంగా సూర్యోదయానికి ముందు చేసే కార్తీక స్నానం అనేక పాపాలను తొలగిస్తుంది. అందులో అమ్మవారి స్మరణతో చేసే స్నానం, దశమి నాడు చేసే స్నానం, కార్తీక మాసంలో పదవనాడు చేసే స్నానం త్రివిధ పాపాలు తొలగిస్తుంది. త్రివిధ పాపాలు అనగా వాచిక పాపములు, మానసిక పాపాలు, కాయిక పాపాలు. వాక్కుతో చేసేటటువంటి పాపాలన్నింటినీ వాచిక పాపాలు అంటారు. అవి మూడు రకాలు. మానసిక పాపాలు నాలుగు, ఇంకా శరీరంతో చేసే పాపాలని కాయిక పాపాలు అంటారు. అవి ఒక నాలుగు, మూడు మూడు ఆరు నాలుగు, మొత్తం పది రకాల పాపాలు ఉన్నాయి. వాచిక, మానసిక, కాయిక, మొదటివి మూడు, రెండు మూడు, చివరివి నాలుగు. ఈ విధమైన దశ విధమైన పాపాలను దశమి తొలగిస్తుంది. అందుకే దశమికి దశహర అని కూడా పేరు. పూర్వకాలంలో శరత్కాలంలో విజయదశమి అనే పేరుతో మనం భక్తి శ్రద్ధలతో అమ్మను ఆరాధించేవాడు కదా, ఆ కాలాన్ని ఆ పది రోజుల్ని దశహర అనేవారు. పది రకాల పాపాలు తొలగించే పది రోజులు అన్నమాట. అలాగే కార్తీక మాసంలో కూడా పదవ తిథి నాడు అమ్మవారిని స్మరించుకొని భక్తితో స్నానం చేస్తే దశమిధ పాపాలు తొలగిపోతాయి. స్నాన సమయంలో వాడేటటువంటి నీటిని గంగా జలంగా భావించాలని పదే పదే చెప్పాం. ఈ పూట కూడా అలాగే అనుకోండి. స్నానానంతరం విభూతి ధరించండి, లేదా మీ సంప్రదాయాన్ని బట్టి, మీ పెద్దలు మీకు ఇచ్చినటువంటి నియమాలను బట్టి, ఊర్ధ్వపుండ్రములో లేక కుంకుమ ధారణము, కొంతమంది ఒకే ఒక్క నామం ధరిస్తారు అలాంటి ఏకనామము, ఆయా కుటుంబ సంప్రదాయాలు పెద్దలు ఇచ్చినటువంటి దాన్ని బట్టి ధరించండి. మొత్తం మీద తిలక ధారణ మాత్రం ఏదో రకంగా చేయాలి, నామం లేని అర్చన వ్యర్థం అవుతుంది కనుక. ఇలా భక్తి శ్రద్ధలతో స్నానం చేసి స్నానానంతరం నామం ధరించి యథాశక్తిగా భగవత్ పూజ చెయ్యాలి. దశమి నాడు ఒక్కరోజు కార్తీక స్నానం చేస్తే కురుక్షేత్రంలో గ్రహణం నాడు 3 కోట్ల బంగారు నాణములు దానం చేయటం వల్ల వచ్చే ఫలితం వస్తుంది. మహానుభావులైన పండితులైన విప్రులకు సూర్యగ్రహణం కానీ లేక చంద్రగ్రహణం కానీ అయిన తర్వాత కురుక్షేత్రంలో 3 కోట్ల బంగారు నాణ్యాలు దానం చేస్తే ఎంత ఫలితమో దశమి నాడు కార్తీక స్నానం చేస్తూ అమ్మవారిని తలుచుకుంటూ నామం పెట్టుకున్న వాడికి అటువంటి ఫలితం వస్తుంది. ఈ పదవ రోజున ఏం దానం చేయాలి, ఆవు నెయ్యి, గేదె నెయ్యి కూడా చేయొచ్చని చెప్పాను. గేదె నెయ్యిలో కొద్దిగా ఆవు నెయ్యి కలిపితే అప్పుడు సరైనటువంటి ఫలితం వస్తుంది. ఈ రెండింటిలో ఏదైనా చేయడం పూర్తిగా దొరికితే ఆవు నెయ్యి ఇవ్వండి, గేదె నెయ్యి కూడా చాలా మంచిదట, అందులో కొద్దిగా ఆవు నెయ్యి మాత్రం కలపాలట. ఇలా నేతి దానం చెయ్యాలి. తాజా తాజా ఆవు నెయ్యి, అప్పుడే తీసినటువంటి ఆవు నెయ్యి, అంటే బాగా ఎక్కువ కాలం నిల్వ లేకుండా ఈ మధ్యకాలంలో కొత్తగా కాచినటువంటి ఆవు నెయ్యిని సేరు లేక సేరు పావు దానం చేయగలిగితే, ఒక మంచి పండితుడైన వారికి దానం చేయగలిగితే, సేరు పావు అంటే వాళ్ళ లెక్క ప్రకారం 1 కేజీ పావు అనమాట, 1 కేజీ పావు దానం చేయగలిగితే వంశం ఎప్పుడూ నాశనం కాదు, వంశాభివృద్ధి కలుగుతుంది. తన సంతానం, వారి సంతానం, వారి సంతానం అందరూ అభివృద్ధి పొందుతారు. చేయరాని పాపాలు చేసి భ్రష్టులు కాకుండా ఉంటారు. పిల్లలు దీనివల్ల సుఖపడతాడు. తాను ఎలా ఉన్నా కనీసం తన పిల్లలు బాగుండాలని ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి అనుకుంటాడు. పిల్లలు బాగుండడం కోసం, పిల్లలు సుఖంగా ఉండడం కోసం, వాళ్ళు మంచి పనులు చేస్తూ సుఖంగా బ్రతకడం కోసం ఈ దానం పెద్దలు చేసేవారు. దానం చేసేటప్పుడు పాత్రతని గ్రహించి దానం చేయాలి, అర్హుడికి దానం చేయాలి నెయ్యి మాత్రం. ఇక పప్పుల్లో ఈరోజు కందిపప్పు దానం చేయాలి, నెయ్యి ఎలాగో చెప్పాం. సాధారణంగా సూర్యాస్తమయ సమయంలో లేక సూర్యోదయ సమయంలో ఈరోజు ఈ దానం చేస్తే ఇంకొంచెం ఎక్కువ ఫలితం వస్తుంది. సహజంగా దానం ఎప్పుడైనా చేయొచ్చు అన్నారు. సూర్యోదయ సూర్యాస్తమయ సమయములలో చేసేటటువంటి దానం ఆరోగ్యం ఇస్తుంది. కొన్ని పాపాల వల్ల ఈ జన్మలో దగ్గు ఎప్పుడు వస్తూనే ఉంటుంది కొందరికి. కొందరికి ఆయాసం వస్తుంది, ఏదో ఆస్తమానికి కూడా పేరు పెట్టారుగా, అలాంటి ఆయాసపు రోగాలు ఉంటాయి. ఈ రోగాలతో బాధపడే వారికి క్రమక్రమంగా ఉపశమనం కలుగుతుంది. చిన్నప్పటి నుంచి ఈ దానాలు చేస్తే అసలు ఈ రోగాలు దరికేరావు, వచ్చినా నిమ్మళిస్తాయి. అవకాశం ఉన్నవారు గంగా నది, గోదావరి, యమునా నది ఇటువంటి నదుల నుంచి ఎప్పుడైనా తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు కొంత మట్టి పోగు చేసి తెచ్చుకోండి. ఈ మట్టి ఈ పూట ఇంటి ముందున్న తులసి కోటలో వేయండి. ఏదో మన అదృష్టం బాగుంది, ఎప్పుడో కాశీ వెళ్ళాం, ఆ గంగ దగ్గరనే ఇంత మట్టి తేండి, ఎప్పుడో యమున దగ్గరికి వెళ్ళాం ఇంత మట్టి తీసుకురండి. ఈ మాత్రం మట్టి పట్టుకొస్తే యమునా నది ఏమైపోదు. యమునా నదిలో మట్టి అందరూ చిట్టుకెడి తెచ్చుకుంటే యమునంతా ఏమైపోతుందని అడిగాడు ఒక ఆయన పాపం. అలా అయిపోతే ఈ భూమండలం ఎప్పుడైనా నశించిపోయేది. అలా ఎప్పుడో తెచ్చిపెట్టుకున్న మట్టినట కార్తీక మాసంలో దశమి నాడు తులసి కోటలో వేస్తే దానివల్ల భూదాన ఫలితం లభిస్తుంది. అందుకని పూర్వకాలంలో ఇలాంటి పనులు చేసేవారు. ఇవన్నీ సంప్రదాయాలు, పెద్దలు మనకి ఏర్పాటు చేసిన సంప్రదాయాలు. మహానుభావులైన మన పెద్దలు చెప్తే ఎందుకు ఏమిటి నడపకుండా చేయటం మంచిది. ఇక వస్త్రదానం కూడా మంచిదే, కాకపోతే కట్టుకోవడానికి పనికొచ్చేటటువంటి వస్త్రాలు దానం చేయాలి. వాసాంసిచ మహారహాణి, అర్హములైన వస్త్రములు మనం ఇచ్చిన బట్టలు అవతలవాడు కట్టుకోవడానికి పనికొచ్చేవి ఇవ్వాలి. ఇంకా ఈ పూట పూజ ఎలా చేయాలి? దశమి నాడు స్నానానంతరం యథాశక్తిగా అర్చన మొదలు పెట్టేటప్పుడు ఉమ్మెత్త పూలతో గణపతిని పూజించండి. దానివల్ల బుద్ధిమాంద్యం తొలగిపోతుంది. ఆ తర్వాత పసుపు పచ్చని పువ్వులు అంటే గన్నేరు కానీ, అది కూడా పసుపు గన్నేరు కానీ, సువర్ణ గన్నేరు అని ఉంటుంది. పూర్వకాలంలో చక్క సంస్కృతం తెలుగు కలిపి సమాసం చేసేవారు. సువర్ణ సంస్కృతం గన్నేరు తెలుగైనా సువర్ణ గన్నేరు అని పెట్టేసేవారు. ఇవి ఇలాంటి మంచి మంచి పుష్పాలతో మీ ఇష్ట దేవతను పూజించుకోండి. శివుణ్ణో విష్ణువునో మీకు ఎవరి మీద భక్తి ఉంటే వారిని పూజించండి. ఏ రూపమైనా చివరికి ఆ పరమాత్ముడు ఒక్కడే, ఆయనకే ఈ పూజ చేరుతుంది. దీనివల్ల ఏది, ఉమ్మెత్త పువ్వులతో ముందు గణపతిని పూజించి తర్వాత ఇష్టదేవతని పసుపచ్చని పువ్వులతో పూజ చేస్తే వస్త్రాలకి ఆభరణాలకి యావజ్జీవితం లోటు ఉండదు. వాటి కట్టుకోవడానికి యావజ్జీవితం బట్టలకు లోటు ఉండదు అనమాట. కొంతమంది హాయిగా బతుకున్నది కానీ మంచి బట్టలు కట్టుకుంటూ బతుకుతారు ఈ అర్చన వల్ల. కార్తీక దశమి నాడు సాయం సంధి దాటాక ముత్తైదువుల్ని పిలిచి వాళ్ళని యథాశక్తిగా పూజిస్తే శుభాలు కలుగుతాయి. దీపారాధనకి ఎప్పుడు ఆవునెయ్యి వాటి ఎక్కువ మంచిది. ఆవునెయ్యి దొరకకపోతే అవిసె నూనె, నువ్వుల నూనె వాడండి, లేదా వాటిల్లో కొద్దిగా ఆవునెయ్యి కలపండి, అది ఎప్పుడూ మంచిది. కార్తీక మాసంలో నువ్వుల నూనెతో కూడా దీపం చాలా మంచిది అని ఎన్నోసార్లు చెప్పాను. మరింత ఎక్కువ ఫలితం కోసం ఆవునెయ్యి వాడమన్నాను. ఆవునెయ్యి అంత దొరకకపోతే ఈ ఆవునెయ్యిని నువ్వుల నూనెలో కొంచెం కలుపుకోవచ్చు అనమాట. దీనివల్ల సౌభాగ్యం లభిస్తుంది. ఎప్పుడు ఆలయాల్లో ప్రదక్షిణలు మంచివే, నేను చెప్పేది శాస్త్రం నమ్మే వాళ్ళకి. ఈ రోజున 9, 18, 27 ఇలా 9 సంఖ్యతో ప్రదక్షిణలు చేసుకోండి. ప్రణవపీఠంలో ఉన్నవాళ్ళైతే ఎప్పుడు 108 చేస్తున్నారు. గురువుగారి సన్నిధిలో హాయిగా మా ఆలయం దగ్గర ప్రణవపీఠంలో ఉన్నవాళ్ళు అదృష్టవంతులు కనుక ఎక్కువ మంది కార్లు గుచ్చుకోవడం, చక్క చక్క భక్తి శ్రద్ధలతో భగవంతుడికి నమస్కారం చేసుకుని ప్రార్థనలు చేసుకుని అనంతరం ప్రదక్షిణలు చేస్తారు. అది మహాయోగమే. విష్ణు ఆలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు లేదా రాముడు మొదలైన విష్ణువు సంబంధించిన అవతారాలకి సంబంధించిన గుడులలో ప్రదక్షిణ చేసేవాళ్ళు 12, 24, 36, 108 ఈ ప్రదక్షిణ చేయండి. శివాలయంలోనూ అమ్మవారి ఆలయంలో అయితే 9 సంఖ్యతో వెళ్ళండి. అదే విష్ణు ఆలయంలో 12, 2, 12, 24, 3, 12, 36, 36 దాటితే 108 అలా చేయండి. శివపంచాక్షరి జపం ఈరోజు చాలా మంచిది. ఓం నమశివాయ అంటూ భక్తి శ్రద్ధలతో అలా నిరంతర జపం చేసుకోండి. దశమి తిథి నాడు ఆగ్రహం పనికిరాదు, క్రోధం పనికిరాదు, శాంతంగా ఉండాలి. శాంతం భూషణం అన్నారు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు అభాండాలు వేసుకోవడం చేయకూడదు. ఈరోజు నిషిద్ధ ఆహారాలు వంకాయ కొబ్బరికాయ మాత్రం దశమి నాడు పనికిరావు. అంటే వంకాయ కూర కానీ పచ్చడి కానీ వేసుకోకూడదు, కొబ్బరికాయ కూడా తాను తినకూడదు, దానం చేయొచ్చు. కానీ మసాలాలు ఉల్లిపాయలు వద్దని చాలాసార్లు చెప్పానుగా. సరే ధూమపానం తాగుడు దశమి నాడు అసలు పనికిరావు. కార్తీక మాసంలో వీలుంటే మానేయడమే మంచిదన్నీ, కనీసం ఇటువంటి తిథుల్లో అయినా మానేయాలి. ఇక ఇప్పుడు కథ ఏం చెప్పుకోవాలి. ఇతర పూర్వం మనం అజామీయుడి చరిత్ర చెప్పుకున్నాం. దాదాపు రెండు భాగాల్లోనో మూడు భాగాల్లోనో అది వింటే మంచిదని చెప్పారు. ఎందుకంటే అజామీయుడి చరిత్ర ఎన్నిసార్లుగానో మంచిదే. కానీ ఈరోజు అజామీయుడి పూర్వజన్మ వృత్తాంతం వినాలి. పదవ రోజు వినవలసింది అజామీయుడికి ఒక పూర్వజన్మ ఉందంటుంది, అది వినాలి. అజామీయుడి చరిత్ర చాలాసార్లు మీకు చెప్పాం, కార్తీక మాసంలో కూడా ఇంతకుముందు రెండు భాగాల్లో చెప్పాం. అజామీయుడు చివరి రోజుల్లో ప్రాణం పోయేటప్పుడు నారాయణ 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 అని బాగుపెట్టాడు కదా. అప్పుడు ఈ కథ అంతా విన్న యమధర్మరాజు గారు హరిభక్తుల్ని తీసుకురావద్దని చెప్పాడని కూడా చెప్పాను. ఈ కథ వశిష్ఠుడు జనకుడికి చెబుతున్నాడు. అప్పుడు జనకుడికి అనుమానం వచ్చింది, ఏమండి ఈ అజామీయుడు ఈ జన్మలో ఏదో మధ్యలో దీవియట్ అయ్యాడు, 16 ఏళ్ల తర్వాత ఏదో ఒక బోయిదారి చూశాడు, భ్రష్టుడు అయ్యాడు, అయినా 16 ఏళ్ల వరకు చేసిన పుణ్యం కాపాడిందన్నారు. అసలు ఈ 16 ఏళ్ల తర్వాత కూడా వాడు ఎందుకు మారిపోయాడు? చివరి సమయంలో భగవన్నామం వచ్చిందంటే వీడికి ఏదో పూర్వజన్మ సుకృతం ఉంది, వీడి ప్రాత జన్మ ఏమిటి, వీడి పూర్వజన్మలో ఎవడు అని అడగ, అయితే చెబుతున్నాను విను, వీడికి కూడా ఓ పూర్వజన్మ రహస్యం ఉన్నది. పూర్వం సౌరాష్ట్ర దేశంలో ఒక శివాలయం ఉండేది. సౌరాష్ట్రం అంటే గుజరాత్లో ఉందన్నమాట. ఇప్పుడు నాతో పాటు చాలామంది భక్తుల మధ్యన సోమనాథాలయానికి వచ్చారే, ఆ ప్రాంతం అంతా గుజరాత్లో ఒక ప్రాంతాన్ని సౌరాష్ట్రం అంటారు. అక్కడ ఒక అద్భుతమైన శివాలయం ఉంది. అందులో మహానుభావుడైన ఒక శివార్చకుడు ఉన్నాడు. ఆయన ఎప్పుడూ శివుడికి అర్చన చేయకుండా నివేదన చేయకుండా అన్నం తినేవాడు కాదు. అటువంటి ఆయనకి ఒక దౌర్భాగ్యుడు పుట్టాడు. ఏమిటో కాల ప్రభావం వల్ల ఒక్కోసారి ఎంత గొప్పవాడికైనా పాపాత్ముడు పడతారు, పాపాత్ముడైన హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు లాంటి వాడు పడతారు. ఇదొక యోగం. తండ్రి ఎంత ఉత్తముడో ఈ కొడుకు అంత దౌర్భాగ్యుడు. శివుడి మీద భక్తి లేదు కానీ శివుడి సొమ్ము మాత్రం తెలియవాడు. తండ్రి మరణించాక వీడు ఆలయంలో అర్చకుడు అయ్యాడు. గుడి మీద వాడికి గౌరవం లేదు. లోపల ఉన్నది ఒక రాతిలింగం, మా నాన్నకి తెలియక నైవేద్యం పెట్టేవాడు, మా నాన్న వట్టు మూర్ఖుడు అని తండ్రిని తిట్టుకుంటూ డబ్బులు కావాలి కనుక మాత్రం అర్చన చేసేవాడు. వృత్తి కోసం అర్చన చేశాడు, తిండి కోసం అర్చన చేశాడు, 10 మంది చూస్తుండగా నటించాడు, కానీ శివుడి మీద వాడికి నమ్మకం లేదు. శివుడికి ఎవరైనా డబ్బులు వేస్తే ఆ డబ్బులన్నీ మాట వరుసకు కూడా దీపారాధన వాడకుండా అన్నీ తానే తినేసేవాడు, తాగుడికి వాడేవాడు. ఎవరూ లేరు. ఇప్పుడు శివుడి మీద లింగం మీద కాలు కూడా పెట్టాడు దుర్మార్గుడు, శివలింగం మీద పాదం పెట్టుకు కొడుకున్నాడు. అటువంటి దౌర్భాగ్యుడు వాడు. వాడికి లేని వ్యసనం లేదు. మద్యపానము, ద్యోతం అంటే జోదం అన్నాడు, గ్యాంబ్లింగ్ అంటున్నామే మనం, అది ఆడడం, ధూమం, ఈ మూడు అత్యంత భయంకర వ్యసనాలు. ఈ మూడింటికంటే ఇంకా వ్యసనం వేశ్యాలోలత్వం. యౌవనంలో ఉన్నప్పుడు తాగుడు అలవాటైందా, స్త్రీలోలత్వం అలవాటు పడ్డా, జోదానికి అలవాటు పడ్డా, సిగరెట్లు మొదలైన ధూమపానాలకు అలవాటు పడ్డా, ఇవన్నీ ఎవరు మార్చలేరట. అవినయ నిధానమగు ఈ నవయౌవన శైశవముల నడిమి వయసునం కలిగెడు వ్యసనోద్రేకం భవగాఢము దాని మానుమయ్య తనూజ అని కాశీఖండంలో అద్భుతమైన పంచమ శ్రీనాథుడు రాస్తాడు. మంచి నవయౌవనంలోకి అడుగు పెడుతున్నప్పుడు, అంటే సాధారణంగా 10 సంవత్సరాలు నిండి ఆ తర్వాత క్రమక్రమంగా 20 ఏళ్ళు వస్తున్నప్పుడు ఈ మధ్యకాల వయస్సు ఉందే, ఈ మధ్యకాలంలో ఉండేటటువంటి వయస్సు అది చాలా ప్రమాదకరమైనది. ఆ సమయంలో కనుక సరైన మార్గంలో నడుచుకున్నాడు వాడు బాగుపడతాడు, లేదా సర్వనాశనం అయిపోతాడు. ఎంతోమంది అలా పాడైపోయారు. తాగి తాగి లివర్ కొట్టేసి కిడ్నీలు పోయి తెచ్చిన వాడు ఉన్నారు. ఈ వేశ్యల వెంటబడి చచ్చినవాడు ఉన్నారు, ప్రేమల్లో పడి ఆత్మహత్యలు చేసుకున్నవాడు ఉన్నారు, ధూమపానం చేసి చేసి నాలుక మొదలైనవి పోయి సర్వనాశనం అయిపోయారు కొందరు, జూదం ఆడి ఆడి పాడైపోయారు, చదువు మాని భ్రష్టులు అయిపోయారు. అంత డేంజర్ మరొకట్లేదు. ఇంగ్లీష్ వాళ్ళు టీన్ ఏజ్ అంటారు. టీన్ అంటే ఏంటనమాట, చివరిన టీఈఎన్ వచ్చే ఏజ్ అనమాట, 13, అందులో చివరిన టీన్ ఉంటుంది, 14, 15, 16, 17, 18, 19, ఆ చివరిన టీఈఎన్ ఉందే, ఆ టీన్ ఉన్న వయస్సుని టీనేజ్ అంటారు. మన వాళ్ళు అలా అనుకునే ఉన్నారు, నడిమి వయస్సు అన్నారు. యవ్వన ఆరంభ వయస్సు అంటే ఇంచుమించుగా ఓ 10-11 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి వచ్చే వయస్సు 18 ఏళ్ల వరకు. ఆ కాలంలో మనిషిలో రకరకాల మార్పులు వస్తాయి, పిచ్చి ఆలోచనలు వస్తాయి. పక్క వాళ్ళు ఏదో ఫ్యాషన్గా అలవాటు చేస్తే ఆ వ్యసనాలకు అలవాటు అవుతారు. అలాంటి వ్యసనాలు వీడికి ఎక్కువైపోయి ఎగతాగేసేవాడు. పరమ పవిత్రమైన శివుడికి అందున సౌరాష్ట్రంలో ఉన్న శివాలయంలో ఉన్న శివలింగానికి అర్చన చేసుకునే యోగం వచ్చింది. అర్చకత్వం అంటే మాట్లాడండి, అర్చకుడు దేవుడి తర్వాత దేవుడు వంటివాడు, అది సద్వినియోగం చేసుకుంటే ఎంతో లాభం, లేకపోతే ప్రమాదం కదా. వీడి దురదృష్టవశాత్తు అంత గొప్ప అర్చకత్వం అనే ఉద్యోగం వచ్చినా పాడు చేసుకున్నాడు. ఒక్కొక్కప్పుడు రాత్రిపూట గుళ్ళో తాగేసేవాడు, గుడికి బయట తలుపేసి వెనక వైపు తలుపు తీసి లోపలికి వచ్చేవాడు. ఇక ఆ లోపల వాడు చెయ్యరాని పనులన్నీ చేశాడు. ఈలోపు పక్కన భర్త పోయిన, భర్త పోవడం కూడా కదా, ఇక భర్తను విడిచిపెట్టిన ఒక దౌర్భాగ్యాలు జరిగింది. ఆ దౌర్భాగ్యాలు వీడిని వల్లో వేసుకుంది. దానికోసం వీడు దొంగతనాలు చేశాడు, దేవుడు సొమ్ము దిగవరింగాడు, దాంతో కలిసి అక్కడ తాగాడు. ఇంతెందుకు, మానవ మాత్రుడు నోటితో పలకలేని పాపాలన్నీ గుళ్ళో చేశాడు, గుడి వెనక చేశాడు. అప్పుడప్పుడు గుడిలో ఎవరైనా సరే దేవాలయం కోసమని బంగారం మొదలైనవి ఇస్తే ఆ బంగారం కొట్టుకొచ్చి దాని వెళ్ళలో వేసేవాడు. ఏం చేస్తాం, అవ్యాజ కరుణామూర్తి శివుడు ఆయన సన్నిధానంలో భక్తితో ప్రదక్షిణలు చేయక అభిషేకాలు చేయక ఈ పాపాలు చేశాడు. చివరికి వార్ధక్యం వచ్చింది, పోయే కాలం వచ్చింది, వీడికి దానికి కూడా కళ్ళు పోయాయి, చెవులు వినిపించలేదు, ఒళ్ళంతా పుళ్ళు పడిపోయాయి, భయంకర రోగాలు వచ్చాయి. మలమూత్రాలు అక్కడికక్కడే విడిచిపెట్టేవారు వాళ్ళ ఇళ్లలో. అర్చన చేయడానికి గుళ్ళోకి రాలేదు, ఆదాయము పోయింది, తిండి లేక చచ్చాడు. వీడు ఇప్పటికే పాపాత్ముడని తెలిసి ముసలితనంలో వాడు తీసి పారేసి కొత్తవాడిని మంచివాడిని వేసుకున్నారు అక్కడ. దాంతో గుడిసెలో దిక్కు లేక ఇద్దరు పురుగులు పడి తెచ్చారు. ఆ తదనంతరం యమకింకరులు వీళ్ళని యమలోకానికి పట్టుకుపోయారు. ఆ యమలోకంలో భయంకరమైన క్రూరమైన కఠోరమైన శిక్షలు కొన్ని వేల సంవత్సరముల పాటు అనుభవించారు. ఇసుక మీద కాల్చారు, దాన్ని తత్తవాలుక నరకం అంటారు. కుంభీపాకంలో పుణుకులు వేయించినట్టు వేయించారు, కళ్ళకిందులుగా మంటల్లో పెట్టి కాల్చారు, శ్లేష్మం తినిపించారు, మలమూత్రాలు తినిపించారు, ఇలా ఎన్నో శిక్షలు వేశారు. శిక్షలు పూర్తయ్యాక పాపం కొంతవరకు ప్రక్షాళన అయ్యాక వాళ్ళు భూలోకంలో కొన్ని చోట్ల మంచినీళ్లు పుట్టిన చోట కోతులుగా పుట్టారు, కొన్ని చోట్ల కుక్కలుగా పుట్టారు, నక్కలుగా పుట్టారు, అడవుల్లో బ్రహ్మరాక్షసులుగా పుట్టారు. ఇలా ఎన్నో జన్మలు ఎత్తి 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 చివరికి ఈ జన్మలో ఆ దౌర్భాగ్యుడు అజామీయుడిగా పుట్టాడు. వాడి భార్య ఈ బోయిదానిగా పుట్టిందనమాట. ఇది ఆ కాలంలో వీడితో పాటు తిరిగిందే భర్తను విడిచిపెట్టిన దౌర్భాగ్యురాలు, అదే ఈ బోయ స్త్రీగా పుట్టింది, ఈ బోయ స్త్రీగా. పూర్వం వాడు ఒకసారి అనుకోకుండా కార్తీక మాసంలో దశమి నాడు ఎవరో చెబితే శివుడికి అభిషేకం చేశాడు. ఆవునయ్యి దానమిచ్చారు వీడికి. ఈ దానమిచ్చిన దాన్ని ఆ పూట వాడి బుద్ధి బాగుండి ఆ గుళ్ళో ఒక పండితుడు వస్తే వాడికి ఆవునయ్యి దానం ఇచ్చాడు. వాడి జీవితంలో చేయలేదు, ఆ ఒక్కరోజే దానం చేశాడు. దాంతోపాటు పూర్వజంలో అదే గుళ్ళో ఒకసారి స్నానం చేసి ఆవు పెరుగుతోటి ఆవు పాలతోటి ఆవు నెత్తితోటి పంచదారతోటి శివుడికి అభిషేకం చేశాట. ఎందుకు చేశాడో తెలుసా, భక్తితో చేయలే. ఇది బాబు, నేను భర్త పోయిన ఒక స్త్రీని వచ్చాను, నా దగ్గర 10 తులాల బంగారం ఉంది, పంచామృతాలతో ఆవు పాలు ఆవు నెయ్యి మొదలైనటువంటి వాటితో శివుడికి అభిషేకం చేసి పెడితే 10 తులాల బంగారం నీకు ఇస్తానంది ఎవరో ఒక ఆవిడ. బంగారం మీద కక్కుర్తి కొద్దీ ఆవిడ కోసం భక్తి నటించి ఇంత విభూతి పూసుకుని అభిషేకం చేశాడు. ఏ వంకతో అయినా ఆశతో అయినా పాపిష్టి వాడు అభిషేకం చేశాడే ఆ పుణ్యం ఈయన కాపాడి అజామీయుడిని ఇన్నాళ్ళకి ఓ విప్రవంశంలో పుట్టించింది. చిన్నప్పుడు వేదం చదువుకున్నాడు, అందువల్ల దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? తెలిసి కాని తెలియక కాని దశమిరాడు నెయ్యి ఆవు నెయ్యి దానం చేసిన, శివుడికి అభిషేకం చేసిన, అది ఏదో జన్మలో రక్షిస్తుంది. ఎంత దుర్మార్గుడైనా రక్షిస్తుంది, ఎటువంటి పాపాత్ముడైనా బాగు చేస్తుంది. దానివల్లే వాడు అజామీడిగా పుట్టాడు. తక్కిన కథ అంతా మీరు అంతా విన్నారు కదా అని జనకుడికి ఈ కథని వశిష్ఠుడు చెప్పి, వాడే కొంతకాలం అయ్యాక మళ్ళీ ఆ బోయేదాని వల్ల పడ్డాడు. ఆ బోయేదే ఒకప్పుడు వాడితో తిరిగిన దౌర్భాగ్యులు. ఇప్పుడు ఆ పూర్వజన్మ పుణ్యం వీడిని కాపాడింది. అందుకే చివరి క్షణాల్లో నారాయణ అన్నాడు, దాంతో బాగుపడ్డాడు. కాబట్టి తెలిసైనా తెలియక అయినా కార్తీక మాసంలో స్నానాలు చేయాలి. అందున దశమి తిథి నాడు యథాశక్తి శివాభిషేకం చేయాలి, దాన ధర్మాలు చేయాలి అని స్వయముగా వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారికి చెప్పాడు. జనకుడు అంతటి గొప్పవాడికి వశిష్ఠుడు చెప్పిన దివ్య కథ ఇది. ఈ కథ విన్నారు కనుక మీరు కూడా ఇలాగే చేయండి, శివానుగ్రహం పొందండి, తద్వారా సకల శుభాలు పొందండి.